మా నాన్నగారు రాశారు, వాళ్ళ చెల్లెలికి ఓ పద్యాన్ని కానుకగా పంపారు. ఇద్దరం ఒక్క తల్లి కడుపేలిన శుద్ధి కథాన, నీవు నా కొద్దిక నేను నీకున్నట్టు ఒద్దిక ఒద్దిక, ఎన్నో కష్టములు ముద్దగ చేసి ఈ బ్రతుకు పుచ్చితిమి, ఎవరు ముందు వెనుకలో ఇద్ది సమర్పణంబు కృతి ఈ కొన్ని చేకునుమమ్మ సోదరి అని. ఓ పుస్తకాన్ని ఆవిడకి అంకితం ఇచ్చి వాళ్ళ చెల్లెలికి, ఇద్దరం ఒక తల్లి కడుపులోంచే బయటకు వచ్చాం, ఆ తర్వాత కొంతకాలం కలిసే ఆడుకున్నాం, నీ దారి నీదే నా దారి నాది, ఒకడు గోదారి ఒకడు గ్రహదారి అయ్యింది. ఈ ఎవరిలో ఎవరు ముందుకు పెడతారో తెలియదు, భార్య ముందు పెడుతుందో భర్త ముందు పెడతాడో, చెల్లెలు ముందు పెడుతుందో అన్నగారు ముందు పెడతారో ఎవరికి తెలుసు. ఒక్కొక్కప్పుడు మనం ఏమనుకుంటాం, వాడు పెద్దాడు కాబట్టి ముందు పోతాడు, చెల్లెలు తర్వాత పెడుతున్నారు, అనుకుంటే మా నాన్నగారు చెల్లెలు ముందు పోయింది, నాన్నగారు తర్వాత ఉన్నారు. సృష్టి రహస్యం ఇది. కాబట్టి ఎవరో మనతో వస్తారనుకోవడం అనే భ్రమ మరొకటి లేదు. వయస్సుతో కానీ లేక మనస్సుతో కానీ ఈ కులంతో కానీ మతంతో కానీ సంపదతో కానీ ఒకరికొకరి సంబంధం లేకుండా అందరం బాధరాయణ సంబంధంగా ఇక్కడ చేరి కొద్ది రోజులు కలిసి ఉండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ అందరం చలివేంద్రంలో చేరినట్టు అనమాట. సంసారాన్ని చలివేంద్రంతో పోల్చారు. చలివేంద్రం అని పూర్వకాలం వేసవకాలంలో కుండలతో నీళ్లు పోసి అందరికీ పోసేవారు. అక్కడికి దాహంతో ఉన్నవాడు చేరతారు, ఒకడు ఏలూరు నుంచి, ఒకడు మైసూరు నుంచి, ఒకడు విజయవాడ నుంచి వస్తున్నాడు, అక్కడ చేరి కాసేపు కబుర్లు చెప్పుకొని మీదే ఊరు అని నానా కూపీలు లాగడం కొందరికి అలవాటు. ఇలా లాగి ఆ తర్వాత మంచినీళ్ళు తాగాక ఎవరిదన్నా వాడు విడిపోతాడు, మళ్ళీ అందరూ కలిసి ఉంటారా? అంతే, ఏదో ఆగర్భ మిత్రుల్లా కబుర్లు చెప్పుకున్న వీళ్ళు మళ్ళీ ఎవరిదన్నా వాడు విడిపోయాక కనీసం మొహం కూడా చూసుకోరు. మనము కూడా అంతే. మనం చూస్తున్నాం కదా ఎంతోమంది భార్యాభర్తలుగా పుట్టారు, వెళ్ళిపోయారు. భర్త గారు ఒక్కరే మిగిలిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఏమంటే అంతే కదా, ఆ భార్యతో సంబంధం ఉంది, ఆవిడ ఏమైపోయిందో తెలియదు. ఒక్క భార్య గారే ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్పుకుని రోజు పాతికిడ్లీ ఆవిడే తింటుంది, ఆయన వాటా కూడా తింటూ. ఆయన ఏమైపోయాడో తెలియదు, ఆయనకి అక్కడ ఇడ్లీ ఎవరు పెడుతున్నారో తెలియదు, ఇక్కడికి ఇడ్లీ ఇవిడు తింటూ అనే ఉంది. కాబట్టి ఎవరికి ఎవరి సంబంధం? ఏం అద్భుతమైన వేదాంత రహస్యాలు చెప్పారు. కానీ ఆ విషయం గ్రహించలేక నిరంతరం ఉన్నప్పుడు మాత్రం వీడు ఎంత వెంగట్టేసుకుంటాడు, మా ఆవిడేమైపోతుందో, మా ఆవిడేమైపోతుందో, మా ఆయన ఏమైపోతాడో అనుకుంటే పలువెంటల పోవుగాక పాయకయున్నే. మళ్ళీ జన్మానికి రామండి. త్యాగరాజు గారు ఒక గొప్ప పాట రాశారు తెలుసా, త్యాగరాజు చచ్చిపోయే ముందు రాసిన అపూర్వ గీతం అది. తరలిపోతాం మాపై దయవుంచండి, మళ్ళీ జన్మానికి రాము మదిలో నుంచండి. నేను తరలి వెళ్ళిపోతున్నాను, కాస్త దయతో నన్ను చూడండి, మళ్ళీ ఈ జన్మలో మీకు ఇలా కనపడను త్యాగరాజుగా, ఏమో ఏమవుతానో నాకు తెలియదు, అందుకే మళ్ళీ జన్మానికి రాను మదిలో నుంచండి అన్నాడు ఆయన పాప వెళ్ళిపోయే ముందు. అంతటి వాళ్ళే అలా అంటే మనం రోజు ఇదేదో శాశ్వతం అనుకుని ఎంత అజ్ఞానంలో పడిపోతున్నాం, ఒక్క రూపాయి తీయలేము బయటికి, ఇంత పిసర తేడా వస్తే యుద్ధం చేసేస్తున్నాం. వీటిల్లోంచి బయటపడడం కోసమే వసుదేవుడు ఒక అపూర్వమైన మాట చెప్పాడు, పలు వెంటల పోవుగాక పాయకయున్నే. ఇది ఒక విచిత్ర బంధం అనమాట. ఎవరికి ఎవరితో సంబంధం లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవడు కొడుకు, ఎవడు కూతురు, పుత్రుండెవ్వడు, పుత్రి ఎవ్వరు. భాగవతంలో అష్టమస్కంధంలో అదితితో కశ్యప ప్రజాపతి అంటాడు వామనావతార ఘట్టంలో, వెర్రిదానా నా కొడుకు నా కొడుకు అంటావు, ఎవడే నీ కొడుకు? జనకుండెవ్వడు, జాతుడెవ్వడు, జనుస్థానంబులెచ్చోటు, సంజనం బియ్యది మేనులే కొలది, సంసారం బులే మేరలు వినుమా అంతయు విష్ణుమాయ, వినుమా అంతయు విష్ణుమాయ, తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధం బు నిధానమింతటికి జాయా, చింత నీకేటికి. నా కొడుకు బాగాలేడు, కష్టాల్లో ఉన్నాడని ఇంద్రుడి కోసం ఏడుస్తూ ఉంటే అదితితో అన్నాడు ఆయన, జనకుండెవ్వడు, తండ్రి ఎవడు, జాతుడెవ్వడు, పుట్టినవాడెవడు, అసలు పుట్టడానికి మూల కారణం ఏమిటి, అసలు నీ పుట్టుకకి మూల కారణం ఏమిటి, నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శరీరం యొక్క పరిమితి ఎంతకాలం ఉంటుందో నీకు తెలుసా, సంసారం ఎంతకాలం ఉంటుంది, సుఖం ఎంతకాలం ఉంటుంది, వెర్రిదానా ఏ సుఖము లేని దేనిని సుఖం అనుకుంటున్నావు, ఇదంతా విష్ణు మాయ, ఇంకేమీ లేదు. అది తెలుసుకోలేక మోహం మాయ నిన్ను పట్టుకోగా ఇది నా సంసారం, నా కొడుకు నా కోడలు అనుకుంటున్నావు. నువ్వు ఉన్నా లేకపోయినా ఈ సృష్టిలాగే దొరుకుతుంది, వీడు లేని క్రితం ఇది లేదా, వీడు పోతే ఆగుతుందా? మా నాన్నగారు లేకపోతే ఒక క్షణం ఉండలేను అనుకున్నాను, కానీ ఆయన వెళ్ళిపోయిన 17 ఏళ్ళు కూడా ఇంకా నేను ఇలాగే ఉన్నాను. ఆయన పోయినప్పుడు నేను వచ్చేస్తాను నాన్నగారు అనేవాడిని నేను, మరి ఏం వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానే. నేను వెళ్ళిపోతే లేకపోతే నా పిల్లలు అలాగే అనుకుంటారు, కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, నా దారి నాది, ఎవడికి ఎవడితో సంబంధం లేదు. ఒక అద్భుతమైన మాట అన్నాను. అందుకే మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు ఒక గొప్ప వైరాగ్యం వచ్చి ఆ చితికి మా అన్నగారు నిప్పెడుతూ ఉంటే పక్కన కూర్చొని ఒక పద్యం రాశాను, పరమేశ్వర నీకు ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాను మా నాన్నగారి శరీరం అన్నానంతే. తనువు ప్రాణము గేహము ధనము విద్యాబుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్ చితిపైన ఉంచగనే. తండ్రి అంటే ఎవడు? ముందు తనువు, శరీరంలో ప్రాణం, ఇల్లు, విద్య, బుద్ధి, ధనం ఇవన్నీ ఇచ్చేవాడు తండ్రి అంటే. తనువున్ ప్రాణము గేహమున్ ధనము విద్యాబుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్ చితిపై నవ్వుంచగనే నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి. అటువంటి తండ్రిని వాళ్ళ చితి మీద పెట్టగానే నా మనస్సు, చేతస్సు అంటే మనస్సు అనమాట, మనస్సు అనే ఒక అడవి ఉన్నది, ఈ అడవిలో దావాగ్ని పుట్టింది. దావాగ్ని ఏం చేస్తుంది? అడవిని తగలబెట్టేస్తుంది. నా హృదయం అనే అడవిలో దుఃఖం అనే దావాగ్ని పుట్టింది. అదిగో ఆ దావాగ్ని వల్ల ఈ అడవి తగలబడిపోతున్నది. తద్దుఃఖాగ్ని దీపంబు నీకును, నా దుఃఖం అనే అగ్ని నీకు దీపంగా ఇస్తున్నాను. శివుడికి దీపం ఇవ్వాలిగా, దీపం ఏమిటి? దుఃఖాగ్ని. చితికి పెట్టిన నిప్పే నీకు దీపం. మరి అందులో చూస్తున్న ధూపం ఉందే, అది నీకు ధూపం. నైవేద్యము తరీరముకు చేకో నీల కంఠేశ్వర, ఆయన శరీరం నీకు నైవేద్యం ఇచ్చేసాను. మన శరీరం ఆ భగవంతుడికి నైవేద్యమే చివరికి. అది అలా భావిస్తే ఇక మనం పునర్జన్మెత్తం. అలా రాకుండా ఉంటే, దుఃఖంతో ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి మనం కలిసి ఉండాలన్నా ఉండలేము. నేను నిన్ను చూడాలనుకుని చూడలేకపోయాను, ఎవరి దారిది వాళ్ళదే కదా అనగానే ఇదంతా విన్న నందుడు అన్నాడు, ఎంత జ్ఞానివయ్యా నువ్వు, నిజానికి కష్టంలో ఉన్నది నువ్వు. నేను హాయిగా బయట అడవిలో సుఖంగానే ఉన్నాను, నువ్వు చెరసాలలో ఉన్నావు. చెరసాలలో ఉన్న నిన్ను చూడడానికి నేను రాలేకపోయాను. ఆ విషయం నువ్వు ఎత్తట్లా, నేను జైల్లో ఉన్నాను, ఒక్కరోజు కూడా చూడడానికి రాలేదని దెప్పాడా? దెప్పలేదు. నేను చూడడానికి రాలేను, దురదృష్టవంతుడు అన్నాడండి ఆయన. అసలు మహాత్ములు ఎంత గొప్పవాళ్ళు అండి, ఇతరులు చెయ్యవలసిన పని తాను చెయ్యలేదనుకున్నాడు ఆయన పాపం. అనుకుని ఇంత మాట అనగానే, తండ్రి నిజంగా నేను చేయవలసిన పని నువ్వు చేయలేదు అంటున్నావు, నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నిన్ను పలకరించడానికి రాలేకపోయాను, ఎందుకు రాలేకపోయానో తెలుసా? నిన్ను చూడడానికి కంసుడు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. ఎవరైనా నిన్ను చూడడానికి వస్తామని ఒకటికి రెండు సార్లు అడిగితే వాళ్ళంతా నీ పార్టీ అనుకుని వాళ్ళని చంపేయమన్నాడు. వాడు ప్రాణభీతితో నిన్ను చూడడానికి రాలేక బృందావనానికి ప్రాంతంలో ఉన్న వ్రేపల్లిలో వ్రజభూమిలో కాలక్షేపం చేశాను. నీ కష్టాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. నీకు దేవకికిన్ జనించిన సుతానీకంబు తోడ్తోడ మున్నీకంసుండు వదిల్చే మీ సుతత్తుదిన్ హింసింపచేదప్పి తానాకాశంబునకే బాల అది దైవాధీనము ఆ పద్దశం శోకము బంధుని తజ్ఞుడోరడుము నాసూనుండె నీసూనుడు. తండ్రి వసుదేవ, నీకు దేవకీదేవికి ఎంతోమంది పిల్లలు పుట్టారట. పుట్టినవాడిని పుట్టినట్టే ఈ దుర్మార్గుడు జాతం జాతం పుట్టినవాడిని పుట్టినట్టు చంపేశాడు. ఆఖరిని మీకు ఒక కూతురు పుడితే ఆ కూతుర్ని కూడా తక్కనివ్వకుండా ఈ దుర్మార్గుడు చంపబోతూ ఉండగా ఆ శిశువు ఆకాశానికి ఎగసి అమ్మవారిగా మారిపోయి వాడిని హెచ్చరించిందని విన్నాను. ఇదంతా వింటూ ఉంటే మన చేతిలో ఏమీ లేదు, దైవాధీనం విధం జగత్త. అందుకే అన్నాడు అంతా దైవాధీనం. ఆపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జ్ఞానులు ఆపద వచ్చినప్పుడు దుఃఖం పొందరు. ఆపద్దశం దుఃఖం పొందునే తజ్ఞుడు. కష్టం వచ్చినప్పుడు జ్ఞాని పొరపాటును కూడా దుఃఖం చెందడు. నాసూ నుండే నీ సూర్యుడు. చిట్ట చివరన్న మాట ఏమిటి తెలుసా? నా కొడుకే నీ కొడుకు అనుకోమన్నాడు. మళ్ళీ ఓదార్పుగా, పిల్లలు లేరని ఎందుకు బాధపడతావు, మనం మనం మిత్రులం బంధువులం కదా, నా కొడుకే నీ కొడుకు అనుకో అన్నాడు. చూసారా భగవంతుడు లేలా, తెలియకుండానే ఏమనిపించాడు నోటి వెంబడి, నా కొడుకుని నీ కొడుకు అనుకోమన్నాడు. వసుదేవుడికి కొంచెం కంగారు వచ్చింది, ఎందుకంటే సత్యం ఆయనకి తెలుసు కనుక. ఇది పక్కనే ఏ గోడ చెవులైనా వింటే ప్రమాదం, గోడలకు చెవులు ఉంటాయి పక్కనే. కంసుడి యొక్క దూతలు ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా కాపలా పెట్టి వింటున్నారు ఎప్పటికప్పుడు. అందుకని ఇదిగో ఇంకా చాలు మన సంభాషణ, నువ్వు మహారాజు గారికి కట్టవలసిన కప్పం కట్టావు. జనపతి కరీడితివి, మహారాజు గారికి కప్పం కట్టావు, నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, మన ఇద్దరికీ మేలయ్యింది. ఇంక ఇక్కడ ఆలస్యం చెయ్యకు, అనవసర సంభాషణలు ఇక్కడ మనం చేయడం బాగుండదు. వెంటనే గోకులానికి వెళ్ళిపో, నాకెందుకు మనస్సులో ఒక అపశకునం తోస్తోంది, ఉత్పాతములు పుట్టబోతున్నాయి. ఉత్పాతములు అంటే పిల్లలకి అపకారం జరగబోయేటటువంటి సూచనలకు ఉత్పాతములు అని పేరు. చిన్నపిల్లలకి పుట్టగానే కొన్ని పనులు చేయకపోతే హఠాత్తుగా దుర్మరణం వచ్చే లక్షణం ఉంటుంది, వాటికి ఉత్పాతములు అని పేరు. ఉత్పాతములు పుడుతున్నాయి కనుక కృష్ణుణ్ణి రక్షించుకోపో, ఆలస్యం చేయకు, నా మనస్సు కీడు శంకిస్తోంది అన్నాడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది, ఇప్పుడు నా కొడుకే నీ కొడుకరుకో, నా కొడుకుని నీ కొడుకరుకో అని పదిసార్లు అన్నాడు అనుకోండి, ఈయన వీడికి కొడుకున్నట్టు బహుశా ఈ కొడుకుని అక్కడికి పంపాడేమో అనే అనుమానం వస్తుంది కంసుడికి. వస్తే పిల్లవాడికి ప్రమాదం. పిల్లవాడి శక్తి కంసుడికి తెలియదు, వసుదేవుడికి తెలుసు. తెలిసిన ప్రేమ నోటి ఉంటుంది, పితృప్రేమ. విష్ణుమూర్తిని తెలుసు, విశ్వరూపం చూపించాడు, అయినా పిల్లవాడిని వాడు ఎక్కడ చంపుతాడో అని భయం ఏమిటండి దీనికి. ఇదే మాయ. అంటే మన పిల్లలు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే రోజు అమెరికా వెళ్ళి వస్తూనే ఉంటారు పిల్లలు, అయినా సరే విమానం ఎక్కే ముందు జాగ్రత్త రోయ్, పర్సు జాగ్రత్త, సెల్ ఫోన్ జాగ్రత్త అని చెప్పడానికి పిచ్చి తండ్రి. ఎందుకు చెబుతాడంటే అది మమకారం అంటే. అది ఈ తండ్రికి చేత కాదు, నిజం చెప్పాలంటే విమానం ఎక్కి వెళ్ళడం అమెరికాయో లేకపోతే ఇంకొక లండనో. కానీ వాళ్ళు బాగా తెగదిరిగేస్తారు, వాళ్ళు స్వతంత్రంగా అక్కడికి వెళుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటారు, కోట్లు సంపాదించుకుంటారు, రోజు తండ్రి నీకేం చేత కాదు అంటూనే ఉంటారు. అయినా ఈ పిచ్చాడు వీడికి ఆ విషయం తెలియదు. మధ్య మధ్యలో వాళ్ళు ఫోన్లో ఏమంటారు తెలుసా, మీకేం తెలియదు అన్న అంటారు. మళ్ళీ అక్కడ కూడా తల్లికి తండ్రికి మధ్యలో పక్షపాతం, అమ్మని సరిగ్గా చూడడం లేదు నీ తండ్రికి హెచ్చరిక. మాయదాది ఇవన్నీ నేను రోజు చూస్తూనే ఉంటారు కదా, ఎంతమంది శిష్యులు ఎన్ని గణాలు నిజంగా చెబుతున్నాను ఇది. సరిగ్గా ఒక ఆర్ఆర్పేటలో ఒక ఆయన ఉన్నాడు, ఆర్ఆర్పేటలో రామచంద్రరావుపేటలో. ఆ భార్యాభర్తలు ఇద్దరికి పిల్లాడు ఇప్పుడు చికాగో నగరంలో ఉన్నాడు. ఆ చికాగో నగరం నుంచి రెండు రోజులకు ఒకసారి వాడు ఫోన్ చేస్తాడు, ఏమండి మా నాన్నకి సరిగ్గా బుద్ధి ఉండదండి, మా అమ్మని సరిగ్గా చూడండి అంటాడు. ఒరే ఇన్నాళ్ళు చూడబట్టే నువ్వు పుట్టావు, మళ్ళీ మీ నాన్న ఎందుకురా తిప్పుతావు అని నేను ఎప్పటికప్పుడు సద్దేవాడిని. కాదండి గురువుగారు, కొంచెం పాపం చాలా భక్తి నేనంటే ఆ కుటుంబానికి. అందుకని వాడు ఫోన్ చేసి గురువుగారు మా అమ్మని చూడమనండి, ఇంతకీ ఎందుకు చూడమంటున్నావురా, ఏమిటి నీ కష్టం అన్నాను. వాళ్ళమ్మ ఇంకా వంటింట్లో కానీ కాఫీకి వస్తుందిట, మా నాన్న ఎప్పుడు కాఫీ తాగుతాడు కానీ కాసడండి అంటే వాడికి అమ్మ మీద ప్రేమ. అప్పుడప్పుడు పిల్లలలాగే ఈ భర్తలకి ఫోన్ చేసి నాన్న అమ్మని కష్టపెట్టకు, ఆవిడ చేత కాఫీ కాచించకు, ఆవిడ చేత కాఫీ తాగించు, నువ్వు మాత్రం కాఫీ పెట్టి అంటారు. ఆ అదృష్టం కొంతమందికి పడుతూ ఉంటుంది ఏమండి. అలాగా ఎందుకు చెబుతానంటే ఇవన్నీ ఒక వెర్రి అసంబద్ధమైనటువంటి ప్రలాపములతో ఉంటారు కనుక పిల్లవాడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడిని తెలిసినా ఆయనని ఎక్కడ కంసుడు చంపుతాడో అననే ప్రేమ వల్ల, పుత్ర వ్యామోహం వల్ల గోకులానికి ఇకపో ఉత్పాతములు పుడతాయి వెళ్ళిపోమనగానే వెంటనే నందుడు శుభమానుడి కొడుకు పుట్టిన వార్త చెబుదామనుకుంటే ఈయన గారేమో ఉత్పాతం అంటాడేమిట్రా బాబు, ఆయన మహాయోగి, ఆయన నోటి వెంబడి వచ్చిన మాట నిజమవుతుంది, కొడుకును రక్షించుకుందామనుకుని వెంటనే బళ్ళు సిద్ధం చేసుకుని మహావేగముగా ప్రయాణమైపోయి గోకులానికి దారిలో మధ్య మధ్యలో పాటలు లొల్లాయి పదాలు పాడుకుంటూ ప్రయాణం అయ్యాడు. ఇక ఈలోపు అక్కడ వ్రేపల్లెలో ఉయ్యాల తొట్లో కృష్ణుడు పడుకుని ఉన్నాడు, గోపికలంతా ఓ చోట చేరారు, ఇంకా బాబుగారు నిద్రపోతున్నారు లేవట్లేదంది ఒక ఆవిడ. ఆ సమయంలో ఆకాశ మార్గంలో వెడుతోంది పోతన, కంసు పంపున బాలఘాతిని పోతన పల్లెల మందల పట్టణముల ఇల నెల్లచో బాల హింసకావింపుతు తనుచునెవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వభయ నివారణ ముగునట్టి దైత్యాంతకుండవతరించి ఉన్న నందుని పల్లెకొకనాడు ఖేచరి అయి వచ్చి అందు మాయా ప్రయుక్తి అరిగి ఇల్లిల్లు తప్పక అరసు కొలుచు నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరి వేషయగుచు. ఒకరోజు నావిడ కంసుడు పంపగా చిన్నపిల్లల్ని చంపడం అనే ఒక వృత్తి పెట్టుకుంది, ఆవిడకి ఆ ప్రొఫెషన్ అన్నమాట పాపం. అలా వృత్తి పెట్టుకుని పల్లెలు పట్టణాలు మందలు అడవులు ఆకాశ మార్గంలో తిరుగుతూ ఏ ఇంటిలో అయినా చిన్నపిల్లవాడు కేరమని ఏడ్చాడా టక్కన కిందకి దిగేది, దిగి ఒక అందమైన స్త్రీగా మారి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న తంటి పిల్లలకి విషంతో కూడిన చందుబాలు ఇచ్చి పాలల్లో విషం పోసుకుంది ఆవిడ. ఆవిడకి ఆ శక్తి ఉన్నది, చందుబాల లోపలికి విషాన్ని పంపి ఇంజెక్ట్ చేసుకుందనమాట. ఆ పాలను వాళ్ళకి ఇచ్చి ఈ విషపు పాల ద్వారా పిల్లలు చంపేసింది. ఎంతమందిని చంపిందో లెక్కలేదు, చంటి పిల్లల్ని కోకొల్లలుగా చంపేసింది. ఇలా చంపి చంపి ఒక్క రెండు మూడు రోజుల్లోనే ఇంచుమించుగా అందరినీ పిల్లల్ని అశిశవత్వం చేసేసింది అనమాట. అటువంటిది ఎంత ప్రమాదకారినో ఆలోచించండి, వాళ్ళు ఉంటే పిల్లలు బతకరు అసలు, చిన్నపిల్లలు తొందరగా చచ్చిపోతున్నారంటే అలాంటి పూతన యొక్క లక్షణాలు ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఉంటాయని కూడా శాస్త్రం చెబుతున్నది. అందుకే పిల్లలు పుట్టినప్పుడు పోతన, కోటర, రేవతి, జ్యేష్ఠ ఇత్యాది పిశాచగణము నీకు దూరముగా ఉండుగాక అని ఒక బీజన్యాసం చేస్తారు. ఆ బీజన్యాసం పిల్లలకు పూర్వం చేయించేవారు, ఇప్పుడు ఎవరు చేయించట్లేదు కానీ అందుకే పిల్లలు సరిగ్గా ఆరోగ్యంగా ఉండలేకపోతే, మంచి మాటలు రాకపోయినా, పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తున్నా, పిల్లలు గోండాలైపోతున్నా, చురుకుగా లేకపోయినా, ఇవన్నీ కూడా ఈ భయంకరమైన భూతప్రేత పిశాచముల యొక్క బాధలు. అందుకని పిల్లలు పుట్టగానే రక్షన్యాసము బీజన్యాసము చెయ్యాలి. అందులో వాళ్ళందరికీ నాయకురాలు ఈ పోతన. ఈ పోతన ఇలా పిల్లల్ని చంపుకుంటూ ఒక రోజున నందుని పల్లె దగ్గరకు వచ్చింది. చక్కగా యమునా నదీ తీరంలో నందుని పల్లె ఉంటుంది. నిజంగా అక్కడ పోతనని చంపిన ఘట్ట ఇప్పటికి కూడా కనపడుతూనే ఉంటుంది. ఆ పోతన చచ్చిపోయిన ఇల్లు ఉంది అక్కడ, పెద్ద విగ్రహం కూడా పెట్టారు సరదా కోసం. అక్కడ చూసి తీరాలండి అసలు కొన్ని, ఏమి యాత్రలు చేయకుండా ఇంట్లో కూర్చుని వేళకెంత ఇడ్లీ తింటే చివరికి ఇడ్లీ మిగులుతుంది, చట్నీ మిగులుతుంది. నిజంగా యాత్రలు చూస్తుంటే ఆ పవిత్ర స్థలంలో ఆ ఘట్టం కళ్ళ ముందు కనబడుతుంది కదా మనకి మరి. అందుకని ఇప్పుడు ఆ పోతన ఈ నందగృహం పైనుంచి వెడుతూ ఉండగా పిల్లవాడు చూశాడు కృష్ణుడు. ఉయ్యాల్లో నిద్రపోతున్న ఈయన ఆవిడ అంతం చూడాలి కనుక ఆకర్షించడం కోసం క్యార్ క్యారమని ఏడ్చి మళ్ళీ గురు పెట్టి నిద్రపోవడం మొదలెట్టాడు. చూసారు కొట్లో పూర్వం ఏం చేసేవారంటే ఇంత మచ్చుని పెట్టేవారు ముందు, ఆ మచ్చు తిన్నాక బెల్లం కొండడానికి వెళ్ళిపోతాడు అనమాట వాడు. ఆకర్షణ అంటారు దానిని, తాత్కాలిక ఆకర్షణ కోసమని ఒక క్షణం ఏడ్చాడు. ఏడవగానే అది విన్నది, అబ్బా ఈ మధ్యకాలంలో చంపుదామంటే మాట వరసకు కూడా పిల్లలు దొరకటం లేదు. ఇన్నాళ్ళకి ఈ నందగోకులంలో ఓ చంటి పిల్లవాడి ఏడుపు వినబడింది, ఎంత బాగుందో ఏడుపు కూడా, ఇక వీడి సంగతి చూద్దాం, మళ్ళీ నాకు ఆహారం దొరికింది అనుకున్నది. ఆనందపడిపోయింది. పైన ఎగురుతున్న ఆకాశంలో కేచరీ మార్గంలో ఎగురుతున్న ఆమె టక్కున కిందకి దిగింది. భయంకర రాక్షసీ రూపం విడిచిపెట్టింది. శాంబరి అని ఒక మాయ ఉన్నది దాని దగ్గర. ఆ మాయ వల్ల చక్కని స్త్రీగా మారిపోయింది, పరమ సుందరిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే అసలు సుందరీమణుల కంటే ఈ నకిలీ సుందరి ఎక్కువ అందంగా ఉందట. బంగారం కంటే రోల్డ్ గోల్డ్ చాలా మెరుపు ఎక్కువ ఉండే. అందుకని కపట సుందరి, కుహనా సుందరి మరింత సౌందర్యంతో ఉందన్నారు. క్రాలు కన్నులు గొబ్బ చన్నులు కందు వందన్ని చందురు బోలు మోమును కల్గులేదను బుద్ధి దూరని కౌను ఏరాళమైన పిరుందు పల్లవరాగ పాద కరంబులు చాలా దొడ్డగు కొప్పు నొప్పగా సర్వమోహనమూర్తితో సర్వమోహనమూర్తితో. ఎక్కడైనా అందం వచ్చినప్పుడు పోతన గారు పద్యాల్లో ఛందస్సును మారుస్తాడు. ఈ ఛందస్సుకి మత్త కోకిల అని పేరు అన్నమాట. ఇది ఒక అందమైన ఛందస్సు. విశాలంగా తల 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 మెరిసిపోతున్న కళ్ళు, ఆ కళ్ళల్లోంచి ఒక కాంతి ఉన్నదట. క్రాలు అంటే కాంతితో కూడిన అన్నమాట, ప్రకాశిస్తున్న కళ్ళు. అవి కూడా విశాలంగా ఉన్నాయి. మంచి వక్షస్థలం, మచ్చలేని చంద్రబింబంలో ఉన్న ముఖం. చంద్రుడిలోనే మచ్చుంది కానీ ఈవిడ ముఖ చంద్రబింబంలో మాత్రం మచ్చలేదు, అంత అందంగా ఉందన్నమాట. అసలు ఉందా లేదా అనిపిస్తుంది నడుము. నడుము అంత సన్నగా ఉందన్నమాట. నడుము ఆకాశంతో పోల్చేవారు. గగన జఘన సొగసులు అని ఒక రకమైన సమాసంతో వాడేవారు. గగనం అంటే ఆకాశం, ఆకాశం ఏముంది శూన్యం, అంటే నడుము అంత సన్నగా ఉందని. పూర్వం ఆడవాళ్ళకి నడుము అని ఒకటి ఉండేది, సన్నగా ఉండేది అలా వర్ణించేవారు కవులు. కాబట్టి ఆ నడుము అంత ఉయ్యారంగా సొగసుగా శూన్యంలాగా సన్నగా ఉన్నదట. అందుకని కలుగు లేదని బుద్ధి దూరని కవును, ఉందా లేదా అనిపిస్తున్న నడుము అన్నమాట. ఏరాళమైన పిరుందు, ఇంక కాళ్ళు పల్లవరాగ పాదకరంబులు, చిగుళ్ళలో ఎర్రగా ఉన్న కాళ్ళు, చేతులు అరిచేతులు, కాళ్ళు కూడా ఎర్రగా కోమలంగా చిగుళ్ళల్లో ఉన్నాయి. పెద్ద జుట్టు ముడి, ఆ జుట్టుని ఇలా ముడివేసి ఆ కొసలు మాత్రం కిందకి విడిచిపెట్టింది. కింద దాకా వెళ్ళాడుతున్నాడు, కొసలే కిందకి వెళ్ళాడుతున్నాయంటే ఇక జుట్టు ఎంత ఉందో ఆలోచించండి. అలా చాలా దొడ్డకు కొప్పు నొప్పగా సర్వమోహనమూర్తితో, సర్వ సౌందర్యము ఆమెలో ఉన్నది, రకరకాల అందములు, ప్రతి అవయవము అందంతో ఉందన్నమాట. ఈ అందానికి తోడు అలంకారం కూడా. కంచన్న కుండల కాంతులు గండ యుగం బున్న క్రేళ్ళురుకన్ జడపై మించిన మేలిమి మల్లెల తావులు మెచ్చి మదాళులు మింటను రాన్
అంచిత కంకణహార రుచుల్ చల్లువారగ పైవల్లు వంచల మించుక జారగ ఇందు నిభానన్న ఏగె కుమారుని ఇంటికి నై.
ఆవిడకి చెవులకి కాంచన కొండలాలు, బంగారపు కొండలాలు ఇలా పెట్టుకున్నది. ఈ బంగారపు కొండలముల కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు తడుక్కుమని మెరుస్తున్నాయి. ఇక పెద్ద జడ ఈ ముడిలో నుంచి కిందకి వెళ్ళాడుతున్న జుట్టు ముడిలో ఏం చేసింది, కొండ మల్లె పువ్వులు తురుముకుంది. మల్లె పువ్వులు అలా దండన కింద దాకా వెళ్ళాడేసుకుంది, జడలో మల్లె పువ్వులు తురుముకున్నది. ఈ మల్లె పువ్వుల సువాసనకి తుమ్మెదలు చేరి ఆకాశం నుంచి కింద దాకా ఝాం ఝాం అని శబ్దం చేసుకుంటూ వరసగా కూడా రావడం మొదలెట్టాయి. ఆ తుమ్మెదలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడడానికి, ఈవిడ తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, తుమ్మెదలు నల్లగా ఉన్నాయి. తల వెంట్రుకలు ఇలా పైకి ఎగురుతున్నాయా లేక పై నుంచి తల వెంట్రుకలు వచ్చి ఈవిడ జుట్టులో చేరుతున్నాయా అన్నట్టు ఉందనమాట. తల వెంట్రుకల్లా కనబడుతున్నాయి అనమాట తుమ్మెదల యొక్క రెక్కలు కూడా. అవి ఝంకారం చేస్తూ ఉంటే ఝంకారం మంచి పాటలాగా ఉన్నది. ఇంకా చేతులకి మంచి కంకణములు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బంగారపు కంకణాలు వేసుకుంది. వీడు నడుస్తున్నప్పుడల్లా ఆ చేతి కంకణములు ఝన్ ఝమ్మని ఒక రకమైన ఝనత్కారం చేస్తున్నాయి. అవి కూడా తాళం వేసినట్టుగా ధ్వనిస్తూ ఉన్నాయి. కంకణ హార రుచుల్ చెలువారగా, ఇక మెడ నిండా బంగారపు హారాలు ఉన్నాయి. ఈ హారములు కూడా సూర్యకాంతి పడి మెరిసిపోతున్నాయి. ఇప్పుడు ఈవిడేం చేసింది, నడుం చుట్టూతో ఒక తిప్పు తిప్పి చీర చెంగుని ఆఖరణ కొంచెం కొంగు నేల మీదకి విడిచిపెట్టింది. పైనున్న చీరని నడుము చుట్టూ తిప్పి ఒక కొంతవరకు బొడ్లో దోపి మిగతా కొసని నేల మీదకి విడిచిపెట్టింది. ఆ కొస గాలికి అటు ఇటు కదులుతున్నది. ఆ అంచెలము అంటే చీర చెంగు అన్నమాట. అది ఇంచుంచు కదా అనగా కొంచెం కొంచెం జారుతూ ఉండగా చంద్రబింబం లాంటి ముఖం కలిగిన ఆమె వయ్యారంగా నడుచుకుంటూ శ్రీకృష్ణుడి ఏడుపు వినబడిన యశోదాదేవి గృహానికి, నందగృహానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆవిడ్ని చూచి గోపికలు గోపాలకులు నోళ్ళు వెళ్ళబెట్టి అలా ఉండిపోయారు. ఎవరి ఈవిడ, ఈ సుందరిని మనం ఎప్పుడు చూసి ఎరగమే, అపూర్వ సుందరి, ఆశ్చర్యకర సుందరి, ఏమి ముఖం, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. ఆ నగలు, ఆ నాణ్యాలు, ఆ అలంకారాలు చూస్తూ ఉంటే లక్ష్మీదేవి మారువేషంలో వచ్చినట్టుంది అని అందరూ ఈ కుహనా సుందరిని, ఈ నకిలీ సుందరిని చూచి వెర్రిమొహాలు వేసుకుని అసలు ఎవరూ ఏమిటో నడపకుండా ఉండిపోయారట.